अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
आध्यात्मिक జగత్తులో భగవద్గీత యొక్క స్థానము మనకందరికీ తెలిసినదే. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకు తెలియదు. తమాషా అది. ఆధ్యాత్మికత అంటే సాధారణంగా చాలా మందికి ఉండేటటువంటి అవగాహన కాని, చాలా మందికి ఉండేటటువంటి ఉద్దేశ్యం కాని రెండు రకాలుగా ఉంటాయి. భౌతికమైన జగత్తులో ఊడిపోతే, భౌతిక జగత్తులో కావలసింది పొందలేకపోతే, భౌతిక జగత్తులో మనం ఒక ఫెయిల్యూర్స్ అయినప్పుడు దాని గురించి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఎప్పుడు దాని గురించి ప్రయత్నం చేస్తాం? భౌతిక జగత్తులో ఇంకా మనం ఏమీ చేయలేము అనేటటువంటి మానసిక స్థితి వస్తే. రెండిట్లో తేడా జాగ్రత్తగా గమనించండి. ఆ తేడాని ఇవాళ మనం అర్థం చేసుకుందాం. ఒక దాంట్లో ఏం చెప్తున్నాం మనం, భౌతిక జగత్తులో చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేశాం మనం. ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యంగా ఉంది, ఎన్ని రకాలైనటువంటి డాక్టర్ని మనం కలుసుకోగలము, అన్ని రకాలైనటువంటి డాక్టర్ని కలిసాం, రకరకాలైనటువంటి వైద్యాలు చేయించాం, ఇంకా అన్ని వైద్యాలు ఎప్పుడైతే ఇంకా పనికి రాలేదు అని మనకి తెలిసిందో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. తప్పితే ఆధ్యాత్మికవేత్తలు గుర్తొస్తారు, గురువులు గుర్తొస్తారు, బాబాలు గుర్తొస్తారు, తాంత్రికులు గుర్తొస్తారు, రకరకాలుగా. తప్పని నేనంటలే, జనరల్ అవగాహన గురించి చెప్తున్నాను. మామూలుగా నిత్య జీవితంలో పనులు జరిగిపోతూ ఉంటే భగవంతుడు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, జరిగిపోతూ ఉంటాయి. ఇవి అంతా కాకుండా ఇంకొక రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. రిటైర్ అయిపోయాము, తోచటం లేదు, కాలక్షేపం, పురాణ కాలక్షేపం. దేనికి వెళ్తున్నాం అంటే అక్కడ టైం వేస్ట్ చేసుకోవటానికి. ఏం చేస్తున్నావు అక్కడ? మామూలుగా పార్టీలకో క్లబ్లకో ఎక్కడికో వెళ్లి కబుర్లు చెప్పుకోవటానికి బదులు అక్కడ టైం పాస్ చేసుకుందాం. పుణ్యం వస్తుంది. టా వస్తుందో లేదో డౌట్ఫుల్ అలాంటి చోట, కానీ ఏమనుకుంటామంటే అది పుణ్యం అందుకని వెళ్తాం. ఇవి రెండు కాకుండా ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విధానం మనం ప్రవేశపెడుతున్నాం ప్రపంచంలోకి. మనం ప్రవేశపెడుతున్నాం అంటే మనం చేసేదేం లేదు, మనకంటే అనేక మంది గురువులు ప్రయత్నించి ప్రయత్నించి వడ్డించిన విస్తరలాగా తయారు చేసినటువంటి విధి విధానాలను కలిపి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనము దైనందిక జీవితంలో కూడా ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టగలము. అనేక మంది గురువుల్లో ఈనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా సివివి బ్లావిట్స్కి, అదొక రకం వర్గం, సాధనాత్మకమైనటువంటి ఆ పద్ధతిలో నేను ఏమీ చేయటం లేదు, ఓ మూడు సార్లు నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్, నీ యొక్క పాద పద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను అని మూడు సార్లు అంటాం, తర్వాత మొత్తం వదిలేస్తాం మనం. జాగ్రత్తగా గమనించుకోండి, భగవద్గీత చెప్తున్నటువంటి యోగ విధానానికి ఈనాడు మన గురువులు అందజేసినటువంటి యోగ విధానాలకి ఏమీ తేడా లేదు. యోగ విధానం కొత్తది కాదు, చెప్పే విధానం కొత్తది. ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్, పాత సారాయే కొత్త సీసాల్లో ఇవ్వబడుతుంది. ఇంచేత అది శాశ్వతమైనది, ఆ సత్యాలు శాశ్వతమైన, వాటిని మార్చలేం మనం, చెప్పేటటువంటి భాషను మార్చగలం. బ్లావిట్స్కి ఏం చెప్పింది, పరమ గురువులు ఉన్నారు, భౌతిక జగత్తులో మీరు ఏమి చేస్తున్నా అదంతా కూడా ప్రముఖ పాత్ర వహించదు, పరిణామక్రమములో గురువులు నిర్దేశించిన విధానంగా మానవ జాతి మనుగడ సాగుతోంది. పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మానవ జాతి గురించి మాట్లాడుతున్నారు. మనం ఏమవుతున్నాం, వ్యక్తి ఏమవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక కాలేజీలో టాపర్స్ వచ్చారు అంటే ఆ కాలేజీలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అవ్వలేదు అని అర్థం కాదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ కాలేజీలో టాప్ చేసిన వాళ్ళు ఉన్నారు అని అర్థం. అలాగే బ్లావిట్స్కి చెప్పినటువంటి విధి విధానం ఏమిటి అంటే, బ్లావిట్స్కి మనకు అందజేసినటువంటి సత్యాలు ఏమిటి అంటే, మానవ జాతిని ఒక గురు సముదాయము మార్గదర్శనం చేయుచున్నది. ఎప్పటి నుంచి చేస్తోంది, చాలా పురాతన కాలం ఆవిడ చెప్తుంది. ఆవిడ చంద్రమండలంలో ఈనాడు మానవ శరీరధారులందరూ జంతువులుగా ఉన్నప్పుడు ఈనాడు పరమ గురువులు ఆ చంద్రలోకంలో ఆ చంద్రమండలంలో మనలాగా మామూలు మనుషులుగా ఉన్నప్పుడు ఆ పరమ గురువులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఒకసారి బంధం ఏర్పడ్డాక, ఒకసారి బాధ్యత తీసుకున్నాక గురువులు వదలరు. అంచేత మీకు గురువు ఉన్నాడా లేదా అనేది అసలు ఆ ప్రశ్నే వేయకండి అంటున్నాడ. మానవ జాతిలో మానవ శరీరంలో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీ గురువులు ఉన్నారు. మరి ఆ గురువు నాకు కనిపించడం లేదే, కాలేజీలో లెక్చరర్ పాఠం చెప్పడానికి కూర్చుని ఉన్నాడు, మాకు స్టూడెంట్స్ కనిపించరు. స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు, సినిమా హాల్లో ఉంటారు, శంకర విలాస్లో ఉంటారు, చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు. మా అనుభవం 40 మంది ఉండాల్సినటువంటి క్లాసులో 10 మంది ఉంటారు, ఇవాళ ఉన్న 10 మంది రేపు ఉండరు. వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, కాలక్రమేణా అసలు మేము స్టూడెంట్స్మే అని మర్చిపోయారనుకోండి, విశాలమైనటువంటి కాల పరిమాణములో మర్చిపోవటానికి స్కోప్ ఉంది కదా. సకాలేన మాత యోగో నష్ట పరంతప, మర్చిపోయాం. మర్చిపోయే చివరికి ఏ పరిస్థితికి వచ్చాం, అసలు గురువులు ఉన్నారా మొదటి క్వశ్చన్, ఉంటే నా గురువు ఎక్కడున్నాడు, అసలు గురువు ఉన్నాడా అంత ప్రమాదకరమైనటువంటి ప్రశ్న కాదు. అసలు గురువునే నేను నమ్మను, నాకు గురువులు అక్కర్లేదు, నో ప్రాబ్లం. కానీ నా గురువు ఎక్కడున్నాడు అని వెతుక్కునేవాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ కాలంలో. దానికోసం ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నా నేను. స్థితప్రజ్ఞత్వం యొక్క సాధనాత్మకమైనటువంటి విధి విధానము మీ యొక్క గురువుల్ని ఎన్నుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే భగవద్గీతలోని సాంఖ్య యోగంలో స్థితప్రజ్ఞ స్థితి గురించి ఏమి చెప్పబడుచున్నదో అది కేవలము మీ గురువుని మీ దగ్గర చేర్చడానికి ఉపయోగపడేటటువంటి మార్గమే. ఒకసారి మీ గురువు మీ దగ్గరికి వచ్చేశాక ఇంకా మనం చేసేదేం లేదు. అంచేత సివివి బ్లావిట్స్ కి కాంబినేషన్లో ఈ విధానాన్ని మనం అర్థం చేసుకుంటాం. మౌనంగా నేను కూర్చునున్నాను. ఈ పరిణామ క్రమంలో ఈ స్థితి వరకు నేను తీసుకురావటానికి అంతర్లీనంగా అదృశ్యంగా నా యొక్క గురువు యొక్క హస్తమే ఉన్నది. నాకు తెలియకపోవచ్చు నా గురువు ఉన్నాడో లేదో, కానీ ఆ రచనలు ఏమని మనకి నిరూపిస్తాయంటే మీరేమి కంగారు పడక్కర్లేదు. లెడ్బీటర్ పరమగురువుల దగ్గరికి హిమాలయాలలో ఒకసారి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వేస్తాడు, మీరు చెప్పింది చాలా బాగుంది, గురువులే అంతా చూసుకుంటున్నారు, గురువులు మిమ్మల్ని వదలటం లేదు, గురువులు మాకు మార్గదర్శనం చేస్తున్నారని. నేనెక్కడో గుంటూరులో వేణుగోపాల నగర్ లో ఉన్నాను, వాళ్ళెక్కడో హిమాలయాల్లో గుహల్లో ఉన్నారు, ఎలా మేమేం చేస్తున్నాం మీకు ఎలా తెలుస్తుంది? సరే చూడన్నాడు. సడన్ గా దృశ్యం మారిపోతుంది లెడ్బీటర్ కంటి ముందు. అంత కారు చీకటైపోయి అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడ దీపాలు జ్యోతులు వెలుగుతో చాలా దూరం వరకు కనిపిస్తాయి. ఈ దీపాలు నీకు కనిపిస్తున్నాయా అన్నాడు. అలాగే మాకు కనిపిస్తాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న చోట ఎక్కడైనా ఆ జ్ఞానజ్యోతి కనుక ఉంటే మిస్ అయ్యే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మా కంటబడుతుంది అది. సివివి బ్లావిట్స్ కి తర్వాత లాహరి మహాశయ, మధ్యలో యుక్తేశ్వరగిరి, ఆయనకంత ప్రాముఖ్యత ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత. ఎందుకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత అంటానంటే జ్యోతిష్ శాస్త్రంలో కాలగణన ప్రకారము కలియుగాంతము జరిగిపోయినది అని నిరూపిస్తాడు ఆయన. దాని గురించి ఎవడు పట్టించుకోరు. అసలు నాకు తెలిసినంతవరకు అసలు ఆ యోగదాస సత్సంగ్ సొసైటీ వాళ్లే ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవటం లేదేమో అన్న అనుమానం. ఆయన తర్వాత వచ్చినటువంటి పరమహంస యోగానంద, వీళ్ళిద్దరూ ఈనాటి దేశకాల పరిస్థితుల్లో ఓ అద్భుతమైనటువంటి సాధనా విధానాన్ని అందించారు. అంతా అపనమ్మకమే. భగవంతుడున్నాడా మేము నమ్మం, గురువు ఉన్నాడా మేము నమ్మం, మీరు ఎవరిని నమ్మకండి. క్రియాయోగ అనే ఒక విశేషమైనటువంటి పద్ధతిని మేము మీకు అందజేస్తున్నాం. లెక్క పెట్టుకోండి అంతే. రోజుకి 144 సార్లతో మొదలెట్టండి. మెల్లిగా ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను పూర్తి చేయండి. ఆ విధానంలో శ్వాసను పీల్చుకోవడం వదులుకోవడం, పీల్చుకోవడం వదులుకోవడం. మీరు ఇంకేమీ చేయక్కర్లే. మీరు నమ్మక్కర్లే, నమ్మవద్దు. చూడక్కర్లే, చూడవద్దు. మీరు ఏవైనా ఆలోచించాలా, అప్పుడు ఆలోచించాల్సిన పని లేదు. చెప్పిన విధానంలో చేసుకుంటూ పోతుండే యాంత్రికంగా, యాంత్రిక జగత్తులో యాంత్రికమైనటువంటి సాధనా పద్ధతి వాళ్ళు అందజేశారు. కానీ ఆ సాధనా పద్ధతిలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహనతో కనుక ఆ శ్వాసను మనం పీల్చుకుంటే ఒక్కొక్క శ్వాసతో కొన్ని నెలల పరిణామ క్రమాన్ని మనం దాటేయవచ్చు. కరెక్ట్ గా అవుతే అసలు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక శ్వాస మీరు పీల్చి వదిలేరు అంటే ఒక సంవత్సరం పాటు మీకు పరిపూర్ణత వచ్చేసినట్టే. అంటే ఏంటి అక్కడ పరిణామ క్రమం మనకి తెలియాలి. అక్కడ పరిణామ క్రమంలో ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ వస్తుందో తెలియాలి. ఆ క్లాసుకు తగినట్టు మన శరీరంలో మార్పులు వస్తున్నప్పుడు, శరీరంలో అంటే భౌతిక శరీరంలో ఏం మార్పు రాదు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుర్రాడు ఎంఎస్సీ పాస్ అయితే మా అవుతే కాస్త మీసారి ఇంకాస్త నిలబడతాయేమో. అంతకంటే ఏమో శరీరగతమైనటువంటి పెద్ద మార్పులు రావు. మార్పు ఎందులో వస్తుంది? అవగాహనలో వస్తుంది, బ్రెయిన్ లో వస్తుంది. అంచేత ఈ లాహరి మహాశయ యొక్క, పరమహంస యోగానంద యొక్క జీవిత విధానాన్ని, సాధనా విధానాన్ని నేను వాడిన మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవిత విధానము ముందు మీరు పట్టుకోండి గురువుల్ది. ఇంచేత గురువులు వాళ్ళు జీవించి మీరు ఇలా జీవించండి, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ప్రతి గురువు చెప్పేది ఏంటంటే నేను నా జీవితాన్ని ఎలా మార్చుకున్నాను, నేను నా జీవితాన్ని ఎలాగా మౌళ్లు చేసుకున్నాను, ఆ విధంగానే మీరు కూడా మౌళ్లు చేసుకోండి. అంచేత గురువుల యొక్క జీవిత చరిత్ర చదవటం చాలా ముఖ్యం. అంచేత లారి మహర్షి యొక్క జీవిత చరిత్ర, పరమహంస యోగానంద యొక్క జీవిత చరిత్ర, ముఖ్యంగా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, మనకి క్రియాయోగములో శ్వాస పీల్చుకోవటంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మార్పుల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తుంది. భగవద్గీత యొక్క మరి సాంఖ్యయోగం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? క్రియాయోగం నిన్న మనం చదువుకున్నాం, కూర్మంగా నీవ సర్వశ. శ్వాస వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్, లైఫ్ ప్రిన్సిపల్, జీవిత చేతనత్వం, ఇంద్రియాల ద్వారా బాహ్య జగత్తులో ఉన్నటువంటి అనుభూతుల్ని మనకు అందజేస్తుంది. బాహ్య జగత్తులో ఉన్నటువంటి అనుభూతుల్ని మీరు పట్టుకోకపోతే, చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఇది ట్రిక్ అక్కడే ఉంది, చిట్కా అని చెప్పానే నిన్న నేను. బాహ్య జగత్తులో ఈ ఇంద్రియాలను మనం ఉపయోగించుకోకపోతే, ఇంద్రియాలు మౌనంగా ఉండలేదు, జీవితము మౌనంగా ఉండలేదు, జీవితము నిరంతరము మారుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. కనుక అంతరంగంలో మార్పులు వస్తాయి. క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుంది? ప్రతిరోజు అదే క్లాస్ ఉన్నాయి, అదే క్లాస్ రూమ్ లో చాలా మంది అదే సీట్లో కూర్చుంటారు, అంతే కదా. కూర్చుని ఏం చేస్తారు? చెవులు అప్పగిస్తారు, కళ్ళు అప్పగిస్తారు. ఎవరికి? పాఠం చెప్తున్నటువంటి టీచర్కి. అంతే వాళ్ళు చేసే పని. ఇంకేమైనా చేస్తున్నారా క్లాస్ రూమ్ లో? ఇంకోటి ఏదైనా చేస్తే అర్థం కాదుగా, మిస్ అయిపోతారు మీరు. ఆ మానసిక స్థితే యోగస్థితి. అంచేతే నేను చెప్తాను, మనం ఎప్పుడు చాలా అబద్దాలు చెప్తూ ఉంటాం, యోగస్థితి మేము పొందలేం మాస్టారు. ఎందుకు పొందలేరు? ప్రతిరోజు క్లాస్ రూమ్ లో ఉండేది యోగస్థితే. ఇంకా మాట్లాడితే సినిమా హాల్లో మీరు ఉండేది యోగస్థితే. ఇక్కడైతే దోమలు నల్లులు ఏమైనా కుడితే మనం గోకుండాం, కానీ సినిమాల్లో అసలు అది చేయమే. ఎంత ఏకాగ్రత, మొత్తం ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? స్క్రీన్ మీద ఉన్నాయి కదా. ఆ మానసిక స్థితిని గుర్తు చేసుకోండి. శ్వాస ద్వారా మీరు కనుక ఆ మానసిక స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది? శ్వాస ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తి మన శరీరాల్లోకి వెళ్తోంది, విభిన్న మార్గాల ద్వారా, ముక్కు ద్వారా కాదు, ఇతర మార్గాల ద్వారా. ఆ ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నటువంటి శక్తిని మీరు దర్శించగలుగుతారు. ఎప్పుడు దర్శించగలుగుతారు? యోగ స్థితిలో ఉంటే. యోగస్థ కురు కర్మాణి, మీరు ఏ పనైనా చేయండి, క్రియాయోగమైనా చేసుకోండి అభ్యంతరంలే, శ్వాస పీల్చుకోండి అభ్యంతరంలే, కానీ ఎలా? యోగస్థ కురు కర్మాణి. ఆ యోగ స్థితి వాడు చెప్పింది మళ్ళా లారీ మహాశయ కాని, పరమహంస యోగానంద కాని, చివరికి మళ్ళా ఎక్కడ తీసుకెళ్తారు మన్ని? ఆ యోగ స్థితిలోకి తీసుకెళ్తారు. ఇంకో భాషలో శ్వాస ద్వారా రామకృష్ణ పరమహంస శారదామాత. ఈయన మాత్రం ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. ఆయన అసలు ఏం చేశాడో మనం అర్థం చేసుకోగలిగితే రామకృష్ణ పరమహంస యొక్క సాధనా స్థితిని, మానవ జాతికి ఆయన అందించినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. కానీ అక్కడ కూడా ఆయన ఎలా పొందగలిగాడు? యోగస్థితి వల్ల పొందగలిగాడు. ఏమిటా యోగస్థితి? సాచిలంపగా కొట్టాడు ఆయన ఎవరిని? రాణి రాసుమణిదేవిని, ట్రస్టీని. ఎవరైతే ఆ మందిరాన్ని కట్టించిందో, ఎవరైతే ఆ మందిరం యొక్క ధర్మకర్తో, ఎవరి ధనం వల్ల అయితే ఆ ఆలయం నడుస్తుందో, ఎవరైతే ఆయన్ను పూజారిగా నియమించిందో, ఆవిడ కాళికాదేవి దర్శనానికి వచ్చింది. ఎందుకు దర్శనానికి వచ్చింది? కాళికాదేవి పూజారి పిచ్చివాడైపోయాడు, అందరూ కలిసి ఒక మెమరాండం సమర్పించారు ఆవిడికి. హి హాజ్ బికమ్ మ్యాడ్, పూజ శాస్త్రోక్తంగా చేయటం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ యోగస్థ కురు కర్మాణి అనేది మనం ఆ గురువుల యొక్క చరిత్రను చదివి వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది మనకి. లేకపోతే అది అర్థం కాదు. మామూలు వ్యక్తుల యొక్క జీవితాన్ని, మన జీవితాన్ని చూసుకుంటే యోగం ఎక్కడుందని తెలియటానికి. అది ఏం చేశాడు ఆయన? పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసుకుంటూ చేసుకుంటూ తన మీద పూలు వేసేసుకునేవాడు, ప్రసాదం ఆవిడికి నివేదన చేయబోయి ఈయన తినేసేవాడు. తప్పు కదా, అపచారం కదా. భగవంతుడికి సమర్పించినటువంటి పూలు, భగవంతుడికి నివేదన చేయవలసినటువంటి నివేదన ఆయన తినేస్తే ఎట్ట అని చూడటానికి వచ్చింది ఆవిడ. ఆ పిచ్చి పని చేస్తున్నాడు, అప్పుడు పూజ చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా, చేయవలసినట్టు కాకుండా. కబుక్కుని భావావేశంలో లేచి సాచి నెంపగా కొట్టాడు ఆవిడ్ని. ఇక్కడ కూడా అదే ఆలోచన. భలే ఆనందించారు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా పూజారులు. ఖచ్చితంగా ఇంక ఈయన ఉద్యోగం ఊడింది. ఇంకా స్వయంగా ధర్మకర్తనే కొట్టేస్తే, మరి చీఫ్ మినిస్టర్ వాళ్ళు వస్తే వెంకటేశ్వర స్వామి అని ఇంపార్టెంట్. ఇంకా డైరెక్ట్ గా పూర్ణకుంభాలన్నీ ఎవరికి కావాలి అంటే చీఫ్ మినిస్టర్స్కే కావాలి. మారింది అది ఆ పూజారుల యొక్క ధైర్యం. ఇంచేత యోగస్థితి అంటే ఏంటో మర్చిపోయాం మనం. యోగస్థితిలో ఉన్నప్పుడు భయాలే ఉండవు. భగవంతుడే వాడివాడే అయినప్పుడు భగవంతుడి యొక్క సహచర్యంలో ఉన్నటువంటి వాడికి భయమే ఉంటుంది. ఎవరికి వాడు అడుక్కుంటాడు, వాడు ఎవరిని అడుక్కోడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కొంపలు అంటుకుపోయాయి. కరెక్టే చేశాడు. ఇక్కడ కూర్చుని నేను ఏదో కోర్టు కేసు గురించి ఆలోచిస్తున్నాను. ఇంచేతది ఆ దివ్య స్పర్శ. మనం కొడితే ఇది బాగానే ఉంది మాస్టరు, వాడు మంది కొడతాడు. రామకృష్ణ పరమహంస కొట్టిన దెబ్బకి ఆ స్పర్శ. ఇందాక నేను చెప్పానే, యోగము అంటేనే దివ్యత్వము. దివ్య స్పర్శ, దివ్య దృష్టి, దివ్య శ్రవణము అంతా దివ్యము. ఆ స్పర్శ వల్ల ఆవిడ మనస్సు మారిపోయి అర్థం చేసుకోగలిగింది. కానీ ఇదంతా ఎందుకు చెప్పు వచ్చాను నేను, ఆయన కాళికాదేవి ఉపాసకుడు. ఆయన ఉపాసన చేసిన కాళికాదేవి విగ్రహమే ఇప్పుడు కలకటాలో ఉంది. మరి మనకు కనిపిస్తుందా కాళికాదేవి? మనం పిలిస్తే వస్తుంది ఆవిడకి. అందులోంచి మధురాబాబు అల్లుడు, రాణి రాసుమణి దేవి యొక్క అల్లుడు. ఆయన ఒకసారి సాయంత్రం వచ్చాట గుడికి. రామకృష్ణ పరమహంస ప్రచారం చేస్తున్నాడు మందిరంలో. ఇలా నడుస్తున్నాడు, రామకృష్ణ పరమహంసలా కనిపిస్తున్నాడు. అలా వెళ్తున్నాడు గుడి లోపలికి, కాళికాదేవిలా కనిపిస్తున్నాడు రామకృష్ణ పరమహంస. కానీ ఆయన మనకి అందించింది ఏంటనే, ఇంతకీ రామకృష్ణ పరమహంస చేసిన సాధన యొక్క గొప్పతనం ఏంటి అంటే, కొన్ని వేల సంవత్సరాలు బట్టి, మామూలుగా అంటే 5000 సంవత్సరాలు బట్టి, దేవతల యొక్క ఉపాసన మనం మర్చిపోయాం. దేవతల్ని మనం పూజిస్తున్నాం కానీ ఉపాసన చేయటం లేదు. రెండిటికి తేడా అర్థం చేసుకోండి. పూజ అంటే పూలేశం, శాస్త్ర ప్రకారం చేయవలసింది చేశాం. ఉపాసన అంటే దగ్గర కూర్చున్నాం. నిప్పు దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా మీ శరీరం వేడెక్కుతుంది. మరి భగవంతుడి దగ్గర కూర్చుంటే, ఇంగు చేతిలో పట్టుకున్నాం, ఇంగు రుమాల్లో కట్టాం, ఖచ్చితంగా ఇంగు వాసన ఇస్తుంది. మల్లెపూలు రుమాల్లో కట్టుకొచ్చాం, రుమాలు ఏమవుతుంది? ఖచ్చితంగా మల్లెపూలు వాసన ఇస్తుంది. మరి సకల సద్గుణాభిరాముడైనటువంటి ఆ భగవంతుడు యొక్క సన్నిధానంలో మనం కూర్చుంటే, ఉపాసన చేస్తే ఏమవ్వాలి? ఖచ్చితంగా ఆ గుణాలు మనలోకి రావాలి. మరి రావటం లేదు. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు ఎక్కడ జరుగుతోందో ఆ తప్పును సరిదిద్దాడు రామకృష్ణ పరమహంస. ఏంటా జరిగినటువంటి తప్పు? దేవాన్ భావయ తానేవ తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలో దేవతాశక్తులు ఉన్నాయి. ఆ దేవతాశక్తులు మీకు ఉపయోగపడాలి అంటే మీరేం చేయాలి? ఆ దేవతాశక్తులకి కావలసినటువంటి ఆహారం ఇవ్వాలి. లూనా ఉంది, కిక్కు కొడతారు, హర్రమని తీసుకెళ్ళిపోతుంది. పెట్రోల్ పోయారు, ఏం చేస్తుంది? ఉన్నంత వరకు నడుస్తుంది, తర్వాత ఆగిపోతుంది. ఆ దేవతకి, ఆ యంత్ర దేవతకి మిమ్మల్ని మోసి ఈ చోటు నుంచి ఆ చోటు వరకు తీసుకువెళ్లేటువంటి ఆ యంత్ర దేవతకి పెట్రోల్ అనేటటువంటి ఆహారం పోయాలి మీరు. మరి మన శరీరంలో ఉన్నటువంటి దేవతలకి, మన శరీర నిర్మాణానికి ఉపయోగపడినటువంటి దేవతలకి 33 రకాల దేవతాశక్తులు ఈ శరీరాన్ని నిర్మిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైనా అసలు ఆ దేవతాశక్తుల గురించి మనం ఆలోచించామా? అది రామకృష్ణ పరమహంస మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరదానం. అది ఎవరికి అర్థం కావటం లే. రామకృష్ణ పరమహంస మిగతా గురువులతో పోల్చే ప్రసక్తి లేదు అసలు. కానీ ఇక్కడ ఎవరు గొప్ప అనేది మళ్ళా మీరు తీసుకురాకండి. అంచేది ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప ప్రశ్న. మ్యాథమెటిక్స్ గొప్ప, తెలుగు గొప్ప, తెలుగులో ఫెయిల్ అయినా పాస్ అవుడు వాడు డిగ్రీ, మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయినా డిగ్రీ, అన్నిట్లోనూ పాస్ అవ్వాల్సిందే. కానీ మళ్ళా మనలో మనకే తెలుసు, మ్యాథమెటిక్స్ అంటే కొంచెం మోజ్ ఎక్కువ తెలుగు కంటే కదా. అలాగా ఆ రామకృష్ణ పరమహంస అందచేసినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, మనందరి బదులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవత ఏ రూపంలో ఉందో వాటన్నిటికీ తిరిగి ప్రాణం పోసి సూక్ష్మ జగత్తుల్లో నిలబెట్టాడు. చచ్చిపోయినటువంటి, శక్తిహీనమైపోయినటువంటి, నిర్వీర్యమైనటువంటి, కృంగి కృషించిపోయినటువంటి దేవతాశక్తులన్నింటినీ నిలబెట్టాడు, గురువుని కూడా నిలబెట్టాడు క్రైస్టే. సవమైనటువంటి అవగాహన చాలా మందికి లేదు. లేకపోతే క్రైస్ట్ చెప్పేది, భగవద్గీతలో చెప్పేది పెద్ద తేడా ఏం రాదు. ఐఆమ్ ద వే అంటాడు, నేనే మార్గాన్ని అంటాడు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచా, ఏంటి తేడా రెండింటికి? గురువులు చెప్పేదంతా ఒకటే, భాష మారిందంతే. భాష మారితే ఏమవుతుంది? ఆ సాధనలు చేస్తున్నప్పుడు ఆ ఉపాసనా శక్తి ఆయనకి ఎంత తీవ్రంగా ఉండేది అంటే, హనుమంతుడి యొక్క ఉపాసన చేస్తూ ఉంటే ఆ రంగుళాలు తోక పెరిగింది ఆయనకి. అసలు నేల మీద కూర్చోలేకపోయాట, చెట్టుకి కూర్చునేవాట. సీతాదేవి గురించి చెప్తాడు ఆయన, రాజరాజేశ్వరిదేవి గురించి చెప్తాడు. ప్రతి సాధన 3 రోజులే, కేవలం 3 రోజులు పట్టేది ఆయనకి ఆ దేవతను సాక్షాత్కరింపజేసేవాడు. సాక్షాత్కరింపజేశాక ఏమైందని ఇందుకు ఇదంతా చెప్తున్నాను నేను. అప్పటి నుంచి మీరు సక్రమంగా ఉపాసన చేయగలిగితే ప్రతి దేవత మీకు పలుకుతుంది. ఉపాసన విధానాన్ని మర్చిపోయాను అంతే, లేకపోతే ప్రతి దేవత గ్యారంటీగా పలుకుతుంది. ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు, పిలిస్తే పలుకుతుంది. దేవతల్లో లోపం లేదు, లోపం మనలో ఉంది. ఎక్కడ లోపం ఉంది? అవగాహన లోపం ఉంది. ఆ అవగాహన లోపాన్ని శారదాదేవి సంస్కరించింది. మీ అందరి బదులు నేను జపం చేస్తున్నాను, మీ అందరి బదులు నేను తపస్సు చేస్తున్నాను. శారదాదేవి అంటే రామకృష్ణ పరమహంస యొక్క భార్య. అంచేత రామకృష్ణ పరమహంస యొక్క సాధనాత్మక స్థితి మనకి ఎలా ఉపయోగపడుతుంది? యోగ సాధన చేస్తున్నాం, భగవంతుడి యొక్క శక్తుల్ని, భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ప్రయత్నంలో మనకి సహకరించవలసిన వాళ్ళు ఎవరు? దేవతలు. మంచి కార్యక్రమానికి ఎప్పుడైనా కూడా, మన శ్రీకృష్ణాలు కూడా మనం చూస్తున్నాం కదా, ప్రద్యుమ్నుడు గుబుక్కుని ఎదగాలి అంటే యక్షులు సహాయం చేయాలి, గంధర్వులు సహాయం చేయాలి, నాగులు సహాయం చేయాలి, దేవతాశక్తులు సహాయం చేయాలి. మీకు సహాయపడగలిగే దేవతాశక్తులకి బలం ఇచ్చి వాటిని నిలబెట్టాడు అంటే ఆయన సాధన కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ మనం ఏమని అవగాహన చేసుకుంటాం? ఆయన కూడా సాధనాత్మకమైనటువంటి విధి విధానంలో చిన్నప్పుడు తలపైకెత్తి ఆయన అలా చూస్తూ ఉంటే కొంగలు బారులు తీసి అలా వెళ్తున్నాయట. చిన్నగా ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస 5 ఏళ్ళవాళ్ళు 6 ఏళ్ళవాడు, ఆ కొంగలు అలా బారుగా వెళ్తూ ఉంటే వెనకాతల వర్షపు యొక్క కారు మేఘాలు ఉన్నాయట. ఆ నల్లటి మేఘంలో ఈ తెల్లటి కొంగలు అలా బారుగా వెళ్ళిపోతే అలా ఉండిపోయట. ఆ స్థితే యోగ స్థితి. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దర్శించండి దాన్ని, ఏమి జరుగుతుందో ఇంద్రియాలలో చూడండి, ఏం జరుగుతుందో అది చెప్తూ వస్తున్నది భగవద్గీత కూడా. ఇంద్రియాణి ఇంద్రియార్దేభ్య, ఇంద్రియాలు వాటి పనివి చేస్తున్నాయి. నేను మాట్లాడుతున్నాను, మీరు కదులుతున్నారు, తను చేయి తిప్పుతున్నాడు, గమనిస్తున్నాను కదా. ఈ గమనించటం వల్ల నేను మాట్లాడలేకపోవటం అనేది జరుగుతోందా? మాట్లాడిస్తున్నాను కదా, ఏం మాట్లాడాలనుకుంటున్నానో అదే మాట్లాడుతున్నాను కదా. మరి అలాంటప్పుడు మనం ఏ పని చేస్తున్నా యోగ స్థితిలో ఎందుకు ఉండలేం మనం? అది ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. చిన్నప్పుడే ఆ మానసిక స్థితిలో ఉన్నాడు. ఆ నల్లటి కారు మేఘాలలో ఆ తెల్లటి కొంగలు, అలాంటి విధమైనటువంటి అనుభూతి, కారు మేఘాలలో జరిగేటటువంటి మెరుపులు లాంటి అనుభూతి సాధనాత్మకమైనటువంటి స్థితిలో వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆయన అప్పుడే ఆ యోగ స్థితికి వెళ్ళిపోయి ఆ యోగ స్థితిలోనే ఉండిపోయాడు. ఆ యోగ స్థితిలోనే సాధనలన్నీ చేసుకున్నాడు. ఆ యోగ స్థితిలోనే మానవాళికి కావలసినటువంటి దేవతాశక్తుల యొక్క ప్రాణప్రతిష్ఠ చేశాడు. అందుకని ఆయన కూడా మనం చాలా అభిమానంతో స్మరిస్తూ ఉంటాం. స్మరించటమే కాకుండా ఆయన చేసినటువంటి పని అందరూ గుర్తించాలి. కానీ ఆయన చేసిన పని కూడా ఏంటి? ముందు యోగస్థ, ముందు ఆ యోగ స్థితి, ముందు ప్రపంచంలో మనం ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నా, బాహ్య జగత్తులో మీరు స్టూడెంట్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, క్లర్క్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, యాక్టర్స్ అయినా, మీరు ఏదైనా అవ్వండి, మీ పని మీరు చేస్తూ ఉండండి. కానీ ఆ పనులకి విలువ ఇవ్వకండి. దానంతట అవే జరుగుతున్నాయి. డైజెషన్ ఎలా జరుగుతోంది? అరుగుదల ఎలా జరుగుతోంది? గుండెలు ఎలా కట్టుకుంటున్నాయి? రక్త ప్రసరణ ఎలా జరుగుతున్నాయి? మీరేమైనా గమనిస్తున్నారా? గమనించకపోయినా అవి ఎంత కరెక్ట్గా కాలం ప్రకారంగా జరుగుతున్నాయో, మీ నిత్య జీవితంలో కూడా 24 గంటలు మీరు అదే చేతనత్వంలో జీవించటం నేర్చుకున్నటే యోగస్థితి. దాని తర్వాత షిర్ది సాయి అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు. ఏంటి ఆయన యొక్క ప్రసక్తి? ఉపవాసం చేద్దామని కూర్చుంటారు ఎవరో ఆయన దగ్గర, తినంటాడు. తింటాను అంటాడు, ఉపవాసం చేయంటాడు. ధ్యానం చేస్తాను అంటాడు, మంత్రజపం చేయంటాడు. ధ్యానం చేస్తాను అంటాడు, భాగవతం చదువంటాడు. ఎందుకు ఇదంతా? ఏంటి ఆ పరంపరలో, ఆ షిర్డీ సాయి పరంపరలో నువ్వు ఏం చేస్తున్నావో నేను చేస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు అది తప్పే. ఉపవాసం ఎవరు చేస్తున్నారు? యోగ చేసుకోండి. ఏ పని చేస్తున్నా కూడా నా వైపు చూడు. అంటే ఆయన చేసిన సాధనదే. తమాషా ఏంటంటే, గురువులు ఎప్పుడు ఏమి చెప్పినా వాళ్లు దాన్ని సాధనాత్మకంగా ఆచరించి మరీ చేస్తారు. ఆయన ఏం చేసేట, 12 సంవత్సరాలు ఆయన గురువునే చూస్తూ కూర్చున్నాడు. అంటే ఏంటి, గురువు మంచినీళ్ళు తాగుతున్నా, స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఇంకా ఆయన అక్కడే కూర్చున్నాడు అనుకో, గురువు అవస్థలు మనం ఊహించుకోవచ్చు, ఈయన అవస్థలు ఏంటో మనం ఊహించుకోక్కర్లే. కానీ ఏంటి అక్కడ ఉద్దేశం? చాలా సంవత్సరాల తర్వాత విదేశాలలో చదువులు ముగించుకుని అతి ప్రేమమూర్తి అయినటువంటి తల్లి వాడు కొడుకు తిరిగి వస్తున్నాడు అని ఉత్తరం వస్తుంది. ఆ రోజే తలుపు చప్పుడవుతూ ఉంటుంది. ఈవిడేం చేస్తుంది? తలుపు దగ్గర పరిగెడుతుంది. కాలింగ్ బెల్. వంట చేస్తూ ఉంటుంది. కానీ మనసు ఎక్కడుంది? కొడుకు వస్తున్నాడు. ఆ మానసిక స్థితి యోగస్థితి, భగవంతుడి మీద. దానికి ఏ రూపమైనా పెట్టుకోండి మీరు, షిర్డి సాయి రూపంలో మీకు ఆ తపన, ఆ ఆకర్షణ, ఆ భావన మీరు పొందగలిగితే ఆ యోగస్థితి పొందండి. ఆ రూపం నచ్చలేదు మాస్టరు, గాయత్రి రూపం నచ్చింది, ఓకే. మరి ఇవాళ గాయత్రి రూపం నచ్చి రేపు షిర్డి సాయి రూపం నచ్చితే ఓకే. నన్ను చాలా మంది ఓ విచిత్రమైనటువంటి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు చాలాసార్లు. మాస్టారు, మేము ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నాం, ఒక ధ్యాన పద్ధతికి అలవాటు పడ్డాం. మాట అండర్లైన్, ఒక ధ్యాన పద్ధతికి అలవాటు పడ్డారు. అలవాటు పడ్డారో కొంపలు అంటుకుంటాయి. ఇంచేత అలవాటు పడ్డారంటే ఇంకా మీరు ఏం చేస్తున్నారో మీరు గమనించుకోరు, యాంత్రికంగా చేస్తారు. కానీ ప్రశ్న ఏం వేస్తారు అంటే, మరి మీరు ఒక ధ్యానస్థితి చెప్తారు, ఇంకో గురువు ఇంకొక ధ్యానస్థితి చెప్తారు, ఇంకో గురువు ఇంకొక ధ్యానస్థితి చెప్తారు, ఇంతకీ మేము ఏం చేయాలి, ఏ ధ్యానస్థితిని, ఏ సాధనని, ఏ మంత్రాన్ని మేము చేయాలి? మనకి నిజంగా ధ్యానస్థితి అంటే ఏంటో అర్థమవుతే అసలు ఈ ప్రశ్న రాదు. ముల్లా నసరుద్దీన్ అని నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు హిమాలయాల్లో. చలి బాగా ఉంటుంది, కానీ అక్కడ పొలాలు పండిస్తూ ఉంటారు, దున్నుతూ ఉంటారు. కాలచక్రం ఆగదు కదా, మనిషి బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. అతను ఏదో 2-3 ఎకరాల భూమి ఉన్నట్టుంది, దున్నుకున్నాడు కాపలా కాయలుగా. ఆ శీతాకాలపు రాత్రుల్లో కాపలా కాస్తున్నాడు. పొద్దున్నే ఇంటికి వచ్చేసి సాయంత్రం మళ్ళా కాపలా కాసే టైంకి ఏంటంటే మంచం ఏమంటారు దాన్ని, మంచనే మంచానికి ఎక్కే వెళ్ళాలి. ఒకరోజు ఊరికి వెళ్ళాడు, పొద్దున్నే వచ్చాడు, ఏదో భోజనం చేశాడు, సినిమాకి వెళ్ళాడు అనుకుందాం. రావటం కాస్త లేట్ అయింది, బస్సు అందలేదు, ఓ చోట మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ ఏంటి, హిమాలయాలు శ్రీనగర్ ప్రాంతం కదా, డాక్టర్స్ మీటింగ్. ఆ డాక్టర్స్ మీటింగ్ పక్కన జరుగుతుంటే అంతా మైకులు పెట్టేస్తారు కదా ఈసారి, అంచేత లోపలికి వెళ్లకుండానే బయట నుంచి ఆయన అంతా వింటాడు. మనిషి తెచ్చిపోయాక శరీరం బిగుసుకుపోతుంది. ఆవిడ డాక్టర్ లెక్చర్ ఇస్తున్నాడు, శరీరం చల్లబడిపోతుంది, అంగాలు కదలవు, రిగరెస్ మోటార్ గురించి దేని గురించో చెప్తున్నాడు డాక్టర్. ఇంతవరకు అతను చెవులో పడ్డాయి. ఇంటికి వెళ్ళాడు, బస్సు అందలేదు, ఇది అందలేదు. శ్రీనగర్ వాటిలో ఏంటంటే తలుపులు బయట ఉండి లోపల ఎక్కడో గదులుంటాయి. ఆ చలికి తలుపు కొట్టాడు. భార్య వెళ్ళిపోయాడేమో మంచం దగ్గరికి రాలేదు అనుకుని తలుపులు వేసుకుంది కాబోలు. ఆ చలిలోనే పొలానికి వెళ్ళాడు. హిమాలయాలలో చలి, బిగుసుకుపోయాడు. ఎప్పుడో నిద్రపట్టింది, అతి చలికి తీవ్రతకి మెలకు వచ్చింది, కదలాలి అని ఉంది, బిగుసుకుపోయాడు. చచ్చిపోతే ఏమవుతుందిట, విన్నాడు సాయంత్రం. అందులో మామూలు కాదు, హేమాహేమి డాక్టర్లు చెప్పారు, శరీరము బిగుసుకుపోతుంది, కదలాలన్నా కదలదు. డాక్టర్ ఉద్దేశం ఏంటి, డాక్టరు చేపట్టు కదిలినా అది బిగుసుకుపోతుంది కనుక కదలదని. ఇతను కదలపడానికి ట్రై చేశాడు, బిగుసుకుపోయింది, కదలటంలే. ఈ లోపల పొద్దున్న 4:30 ఆ ప్రాంతాలకి సహజంగానే పొలాలు వాటిలో ఎర్లీ మార్నింగ్ రైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఇతను ఇలా బిగుసుకుపోయి పడిపోతే ఒరే ఎవడో చచ్చిపోయాడు రా అన్నాడు. గ్యారంటీగా నేను చచ్చిపోయాను అనుకున్నాడు. డాక్టర్ చెప్పిందంతా. నేనేదో ఒక ఆంధ్రప్రభలోనే ఇందులో కార్టూన్ చదివాను పాపం, నేను చచ్చిపోలేదు మర్రో అంటున్నాడు వాడు. నర్స్ అంటుంది, అంత పెద్ద డాక్టర్ చెప్పాక నువ్వు చెప్తావా నూరు మీ అంటుంది. అలాగే ఇది పరిస్థితి, చచ్చిపోయాను. సరే పాపం పక్క ఊరి వాడే ఉంటాడు, తీసుకెళ్లిపోదాం పాపం ఈ చల్లో ఇలా వదిలేయకూడదని చెప్పుకుని తీసుకెళ్లారు. ఈ లోపల మెల్లిగా కాస్త కదిలిక అది వచ్చింది కదా, మెల్లిగా అంగాలు కదిలే. మరి చచ్చిపోయిన వాడి శరీరం కదలకూడదు కదా, వీడు బిగ తీసుకుంటున్నాడు. ఇంచేత గురువులు చెప్పారు బిగ తీసుకుండాలని. వీడికి అన్ని తెలుస్తూనే ఉన్నాయి, చచ్చిపోలే వీడు, కానీ చచ్చిపోయిన వాడు లక్షణాలన్నీ ఊహించుకుంటున్నాడు. సరే 4 రోజుల కూటమికి వచ్చాక పాపం వాళ్ళు మోసేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ ఎవడు ఉంటాడు, వీడు ఇల్లు ఎక్కడో మనకి తెలియదు, ఏం చేద్దాం రా అంటే చచ్చిపోయిన వాడు మాట్లాడకూడదు, కానీ మీకు మా ఇల్లు తెలియదు కదా నేను చెప్తున్నాను, ఇగో ఇక్కడివైపు సందులో 4 ఇల్లు నాదే అన్నారు. భయపడిపోయే వాళ్ళు వదిలేశారు. ఇందుకు ఈ కథ నేను చాలా గుర్తుంచుకుంటా. మన ధ్యానం అంతే, ధ్యానం చేస్తున్నప్పుడు పాలవాడు వచ్చాడు, మనకు వినిపిస్తూనే ఉంది పాలవాడు వచ్చాడని, కదలకూడదుగా. ఇలాంటప్పుడు మరి ధ్యానాలు మార్చుకోవాలంటే కష్టమే. కానీ మీరు నిజమైన ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, అసలు మీకు వినిపించదు. ధ్యాన స్థితి వేరు. ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళటానికి కావలసినటువంటి పరిస్థితులు కలగజేస్తుంది ఇది. దోమతెర వేసుకున్నాం, ఏసీ ఆన్ చేసుకున్నాం, మెత్తగా ఉండే పరుపు వేసుకుని పడుకున్నాం, ఇది రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం, ఉన్నదేదో పడుకున్నాం, నిద్రలో తేడా ఏమైనా ఉందా? కానీ నిద్రపోయే ముందు ఈ హంగులన్నీ ఉంటే కొంచెం తొందరగా సుఖంగా నిద్రపడుతుంది. ఈ హంగులు లేకపోతే నిద్ర పట్టదా? ఖచ్చితంగా నిద్రపడుతుంది. అంచేత నా సలహా ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఏంటంటే, 365 రోజులు ఉన్నాయి కదా, 360 రకాల ధ్యాన పద్ధతులు మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటి, ఆ పద్ధతి ఎక్కడికి తీసుకెళ్తోందో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. కానీ మీకు వినిపిస్తోంది, కానీ మీకు వినిపించినా మీరు ధ్యానంలో ఉన్నారు కనుక లేవరు కనుక, నిద్రపోయినటువంటి భర్త గారు, నిద్రపోతున్నటువంటి అబ్బాయో ఎవడో లేచి పాలు పోయించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ధ్యానానికి వాళ్ళు కూడా అడ్డు తగులుతారు కదా. ఇంచేత ఆ ధ్యాన స్థితి యొక్క అద్భుతమైనటువంటి అవగాహన శుద్ధి సాయి చెప్తాడు. ఏంటా ధ్యాన స్థితి? యోగ స్థితి. నువ్వు ఏదైనా పని చేసుకో జీవితంలో, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నాకు అనవసరం అన్నాడు. కానీ నీ మనస్సు, నీ దృష్టి ఎక్కడుండాలి? నా వైపు ఉండాలి. నా అంటే శుద్ధి సాయి అని అర్థం చేసుకోవచ్చు, మీ అంతరంగంలో ఉన్నటువంటి సర్వాంతర్యమైన మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా కూడా ప్రతి గురువు యొక్క అవతరణ అనేక సూక్ష్మ జగత్తులో తీసుకొచ్చేటటువంటి మార్పుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ మార్పుల గురించి తర్వాత ఎప్పుడైనా మనం అర్థం చేసుకుందాం. కానీ ఇప్పుడు నేను స్ట్రెస్ చేస్తున్న విషయం ఏంటి అంటే, భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో ఏ యోగ స్థితి గురించి మాట్లాడుకుంటున్నామో ఆ యోగ స్థితి లేకుండా ఏ గురువు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికతను మీకు అందివ్వలేడు. ఈ కాలంలో వాళ్లే వీళ్ళందరూ, ఏ కాలంలో వాళ్ళు కాదు, ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి వాళ్లే సత్యసాయి. ఇదంతా కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఆవిర్భవించాడు. ఆ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వానికి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధము నథింగ్ బై ఛాన్స్, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను చెప్తూ ఉంటాను కదా, ఆ వ్యక్తి యొక్క బర్త్డే భారతదేశపు యొక్క స్వాతంత్ర దినము ఒకటే, ఆగస్ట్ 15, అరవిందో. మరి అరవిందో ఏం చేశాడు? ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం గమనించుకుంటే భౌతికంగా ఆయనకి ఎవరు గురువు ఉన్నట్టు మనకి కనిపించదు. యోగి లేలే అని ఒక మహారాష్ట్రియన్ యోగి ఆయనకు ఒక చిన్న సలహా ఇచ్చాడంతే, దానికి ఆయన కృతజ్ఞత చూపించుకుంటాడు. నిరంతరం ఆయన జీవితంలో చెప్తాడు ఆయన వల్లే నేను ఏమాత్రం స్థితికి ఎదిగాను అని. అసలు ఆ కృతజ్ఞత యొక్క పరంపర ఆయన చిన్న సలహా ఇచ్చాడు. ఏంటి ఆయన సలహా ఇచ్చాడు? ఆలోచించడం మానే, యోగస్థ రెండు ఒకటే. మూడు రోజులు సాధన చేసి ఆలోచనలు ఆపేశాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. గురువుకు తెలిస్తేగా ఏం చేయాలో తర్వాత పుస్తకాలు చదివాడు, ఆలోచించడం మానేయని మానేశాడు. మానేశాను, నాకేం ఆలోచనలు రావటం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి నాకు తెలియదు, ఇంకా నువ్వు చూసుకో అన్నాడు. ఆ స్థితి నన్ను తీసుకువెళ్ళింది ద సైలెన్స్, ద ఎటర్నల్ సైలెన్స్, ఆ మౌనం. ఆలోచనలన్నీ ఆగిపోయాయి. ఇంద్రియాలు వాటి పనే అవి చేసుకుంటున్నాయి, ఇంద్రియాలు వాటి పనే అవి చేసుకుంటున్నాయి. కానీ మనం నచ్చిన పని జరగటము ఆనందించటంలే, ఇది నచ్చదు అని దుఃఖపడటంలే. ఇంచేత నచ్చటము నచ్చకపోవటం అనేది దేని మీద ఆధారపడింది? మనస్సు మీద ఆధారపడింది, మీ మూడ్ మీద ఆధారపడింది. ఎప్పుడైతే మనస్సులో ఆలోచనలే సమసిపోయాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆలోచనారహితమైనటువంటి స్థితి. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు, అలవాటే అది. ఈ విధమైనటువంటి ఆలోచన ప్రక్రియను చేసిన తర్వాత ఒక సందేశం ఇచ్చాడు. ఇప్పటికీ చాలా మందికి క్వశ్చన్ మార్కులు వేస్తూ ఉంటారు ఆ సందేశం మీద. భౌతికమైనటువంటి అమరత్వము సంభవమే, మీరు ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఎన్ని లక్షల సంవత్సరాలు మీరు బతకాలనుంటే అన్ని లక్షల సంవత్సరాలు మీరు బతకొచ్చు. బతుకుతారా బతకరా అది వేరే విషయం, ఇంట్రెస్ట్ బట్టి. ఆ విధమైనటువంటి సందేశం అందజేసినటువంటి అద్భుతమైనటువంటి ఆయన సాధనా విధానాన్ని మనం గమనించుకోం. కానీ ఆ సాధనా విధానం దేని మీద ఆధారపడింది? ఇంటిగ్రల్ యోగా అని ఆయన పేరు పెట్టాడు. ఆ సాధనా విధానం దేని మీద ఆధారపడింది అంటే ఇదే స్థితప్రజ్ఞత్వం. బాహ్య జగత్తులో ఏమి జరిగినా తొణకకూడదు, బెణకకూడదు. మరి తొణకూడదు బెణకూడదు అని మనం ఇలా కూర్చుండిపోతే పనులు అది ఆగకూడదు. తమాషాది, సైక్లింగ్ తొక్కుతో కొత్తగా నేర్చుకుంటున్నవాడిని మాట్లాడిస్తే ఏమంటాడు వాడు? ఒళ్ళు మండిపోతుంది వాడికి. కానీ వాడే తొక్కటం వచ్చేసాక ఏం చేస్తాడు? నోరు మూసుకోకుండా కబులు చెప్తాడు. వెనకాతలు ఒకటి కూర్చోబెడతాడు, ముందు ఒకడిని కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా వాడికి మనం ఒప్పుకోవాలి కానీ చిన్నపిల్లల్ని వాడు భుజం మీద ఒకడిని కూర్చోబెడతాడు, కబులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. యోగస్థ, ఈ యోగ సాధన, ఈ స్థితప్రజ్ఞత్వాన్ని కూడా మీరు అలాగే సాధించవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు అది. ఇది మనస్సులో ఉంచుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి శ్రీరామ్ శర్మ ఆచార్య, ఆయన ఏం చేశాడు? రామకృష్ణ పరమహంస దేవతాశక్తులని మూర్తీభవించి ఆ దేవతాశక్తుల్ని సూక్ష్మలోకాలలో మనకి అందుబాటులో తీసుకొచ్చి పెడితే ఆ సూక్ష్మలోకాలలో ఉన్నటువంటి దేవతాశక్తులకి ఆహారం ఎలా అందజేయాలి, కబురు ఎలా అందజేయాలి, మెసేజ్ ఎలా అందజేయాలి, దేవతలతో మాట్లాడటానికి వాళ్ళ భాష మనకి తెలియాలి. ప్రొఫెసర్ వచ్చాడు, జర్మన్ ప్రొఫెసర్, ఒకసారి మా బెనారస్ హిందూ యూనివర్సిటీకి. చిన్నతనం ఎంఎస్సీ చదువుతున్నా ఫస్ట్ ఇయర్, అప్పుడు గొప్పగా వెళ్ళిపోయాను. ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకు జర్మన్ భాష రాదు. ఆయన ఏదో అంటారో నాకు అర్థం కాదు, నేనేదో అనే ధైర్యం నాకు లేదు. ఆయన ప్రొఫెసర్, ఆయన చివరికి ఎప్పటి వరకు ఆగాల్సి వచ్చింది? జర్మను వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, ఇంచేత వాళ్ళు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ట్రాన్స్లేటర్ని తీసుకుని వస్తారు. ఆ ట్రాన్స్లేటర్ వచ్చాక నేను ఆయన ఏదో మాట్లాడుకున్నాం. అలాగే దేవతాశక్తుల్ని ప్రాణప్రతిష్ఠ చేసి రామకృష్ణ పరమహంస పెట్టాడు. సరే, ఉపాసన అంతే కదా, వచ్చిన వాడికి చాలా సింపుల్ గా ఉంటుంది. అంచేత ఆయన ఏమనుకున్నాడు, నేను మూడు రోజుల్లో చేసింది, మిగతా వాడు ఐదారు రోజుల్లో చేసుకుంటారు అంతే కదా అనుకున్నాడు ఆయన. ఆయన సూక్ష్మ జగత్తులోకి వెళ్ళాక ఆయనకు అర్థమైంది, అసలు వీళ్ళకి వీళ్ళకి మధ్య లింక్ నేను ఏర్పరచలేదే, సంబంధం ఏర్పరచలేదే, దేవతలతో మాట్లాడుకునేటటువంటి టెక్నిక్ నేను నేర్పలేదే. సహ యజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. యజ్ఞాలను మనుష్యులు దేవతలతో పాటు బ్రహ్మ సృష్టించాడు. సృష్టించాక ఏమన్నాడు, మీరిద్దరూ ఈ భాషలో మాట్లాడుకోండి. ఏ భాషలో? యజ్ఞమయ భాషలో. ఆ యజ్ఞమయ భాషని మళ్ళా మనం ముల్లా నసరుద్దీన్ అయిపోయాం. ఆ భాష మర్చిపోయాం. యజ్ఞాలు చేసుకుంటూ పోతాం, కానీ ఆ యజ్ఞాలు దేవతాశక్తులతో సంబంధం ఎలా ఏర్పరుస్తుంది అనేది మర్చిపోతాం మనం. కానీ ఒక భాష నేర్చుకోవాలి అంటే 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో హిందీ భాష అని పుస్తకాలు అవుతాయి వచ్చేసాయి, కానీ మీ ఉద్దేశం నిజంగా వచ్చేస్తుందనేనా? 30 రోజుల్లో రాదు. మీరు నిజంగా కష్టపడితే 5-6 నెలల్లో అవగాహనాత్మకమైనటువంటి భాష నేర్చుకోవచ్చు. యజ్ఞ ప్రక్రియ కూడా అంతే, 5-6 నెలలు కనుక మనం కాస్త అవగాహనతో ఆ ఉద్దేశ్యంతో కనుక ఈ యజ్ఞాలను మనం అర్థం చేసుకోగలిగితే. ఎలాంటి యజ్ఞాలను ఆయన మనకు అందించాడు? క్లుప్తంగా ఇంటిలో ఒక దీపాన్ని, ఒక అగరొత్తిని వెలిగించుకుని యజ్ఞం చేసుకోవచ్చు. నుంచి అశ్వమేధ యజ్ఞ పరంపర వరకు వేదాలలో ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలున్నాయో, యజ్ఞం అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, దేవతలతో మాట్లాడేటువంటి భాష, అన్ని మానవ జాతికి అందించాడు. ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం? కానీ ఆయన కూడా అక్కడ చెప్పేది ఏంటి? యోగస్థ, నిరంతరం ఆయన ప్రాణప్రత్యావర్తన శిబిరం అని మా చేత సాధన చేయిస్తున్నప్పుడు 3 రోజుల పాటు మమ్మల్ని అక్కడ ఉంచేవాడు ఆయన. ఇవాళ సాయంత్రం వచ్చేవాళ్ళం, నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యేది. కండిషన్ ఏంటి? మీరు మాట్లాడకూడదు, గది నుంచి బయటకు రాకూడదు, మౌనంగా ఉండాలి. దాని యొక్క అతి 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 సంక్షిప్త రూపం ఇక్కడ జరిపిస్తున్నాం మనం, చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత సీరియస్ గా చేయటం లే, బీజాలు మాత్రమే మనం వేసుకుంటున్నాం. కానీ 3 రోజుల పాటు మాట్లాడినిచ్చేవాడు కదా ఆయన, ఆ టైంకి మంచి నుండి తాగటమే. ఆహారం ఉందా లేదా తెలీదు, ఎవరైనా మీకు ఇస్తారా తెలీదు, మీరు అడగాల. ఆహారం మీద మనసు ఎందుకు వెళ్ళింది? సాగుడిచేవాడు. అసలు యోగస్థితిలో ఉండి భగవంతుడి మీద నీ మనస్సు ఉంటే, సినిమాలు చూస్తున్నప్పుడు సాధారణంగా చాలా మందికి సాయంత్రం 6:30-7 గంటలకు భోజనం చేసే అలవాటు, ఫస్ట్ షోకి వెళ్తారు. ఏం చేస్తారు అప్పుడు? భోజనం మూటగట్టుకు వెళ్లేవాళ్ళు ఇంతవరకు చూడలే నేను, ఏమో వెళ్తారేమో ఉండొచ్చు కొందరు ఎక్స్పర్ట్స్. ఇంచేత మనస్సు ఇంకో వైపు ఉన్నప్పుడు అసలు ఇది ఎలా గుర్తొచ్చింది అనేవాడు ఆయన. యోగస్థితే అదే చెప్తున్నాడు భగవద్గీతలో, ఆ స్థిత ప్రజ్ఞత్వం. ఆ స్థిత ప్రజ్ఞత్వ యొక్క లక్షణాలు ఏమిటో మళ్లీ మళ్లీ మనం చెప్పుకుంటున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ఒక చిన్న కిటుకు ఏంటి అంటే, మీరు బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి కోరికలు కోరకుండా ఉండగలిగేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోండి. ఏం కోరకండి, నిద్రలేచాను, చేయవలసినటువంటి పనులు చేస్తున్నాను, చేయవలసినటువంటి బాధ్యత చేస్తున్నాను, ఇది బాగా చేస్తున్నానా లేదా అంతవరకే గమనించుకోండి తప్ప దాని యొక్క ఫలితాలను మీరు గమనించుకోకండి. కర్మణ్యేవాధికారిస్తే అది మర్చిపోయాం మనం. సమాధి స్థితి అంటే మనకు వచ్చేటటువంటి పెద్ద గందరగోళం ఏంటి అంటే, కళ్ళు మూసి కూర్చుండిపోయాం, బిగుసుకుపోయాం. బిగుసుకుపోలేదు వాళ్ళు. ఒక సైంటిస్ట్ ఓ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అతనికి రీసెర్చ్ చేస్తున్నాడు, ఎక్కడో రీసెర్చ్ ఆగింది, ఆలోచిస్తూ కూర్చున్నాడు. బయటకు ఎలా కనిపిస్తాడు? ఏమీ చేయటం లేదని కనిపిస్తాడు. కానీ వాడు మనస్సు ఎంత యాక్టివ్ గా ఉంది. సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగుల యొక్క మనకి బాహ్య దృష్టిలో వాళ్ళు స్థిరంగా కూర్చున్నారు అని అనిపించినా, వాళ్ళు స్థిరంగా ఏం కూర్చోటం లేదు, వాళ్ళ మనస్సు అమితమైనటువంటి వేగంతో నిలుస్తూ ఉంటుంది. కానీ అది యోగస్థితి తర్వాత స్థితి. అది అది భగవంతుడు కాని గురువు కాని మనకు అందజేసేటటువంటి ప్రోగ్రామ్. గురుదేవుడు ఎప్పుడు అంటూ ఉండేవారు, నా జేబులో 50 పైసా లేదు, కానీ ఆయన చాలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేవాడు. ప్రోగ్రామ్స్ ఎంత మినిమం కాస్ట్? 200 కోట్లు 500 కోట్లు ఉంటే అయిపోతాయి. అంతకంటే చిన్న ప్రోగ్రామ్ ఆయన వేసేవాడు కాదు, జేబులో 50 పైసా లేదు. యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ ధైర్యాన్ని చేయగలడు. ఎందుకు ఆ ధైర్యాన్ని చేయగలడు? యోగ స్థితిలో ఉంటే ఏమవుతుంది? నిన్న మనం చదువుకున్నాం కదా, ఏ విధంగా అవుతే ఇంద్రియాలన్నీ కూడా కూర్మము అంటే తాబేలు లోపలికి లాగేసుకుంటుందో, అదేవిధంగా మనం ఆ ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాగేసుకున్న తర్వాత ఏం చేయాలి? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహియ సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాగేసుకున్నాం, లోపలికి లాగేసుకుని బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి దేనికి కూడా మనము స్పందించము. ఆ మాటని అర్థం చేసుకోండి. ఆ చప్పుడు వినిపిస్తుంది కదా రోడ్ రోలర్ది, మీకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉందా? అదేం డిస్టర్బ్ చేస్తుంది మనని? వినిపిస్తుంది అంతే. అది అన్ని పనులు అలా ఎందుకు చేసుకోలేము అనేటటువంటి అవగాహన తెచ్చుకోండి అంతే. జరుగుతోంది కదా అక్కడ. అదేవిధంగా మీరు మీరు చదువుకుంటున్నారు, చదువుకో, కానీ చదువుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని రోడ్డులో మనం ఎలా చూస్తున్నాము, అలాగే చూడగలిగేటటువంటి ఊహ మీకు తడుతోందా? మళ్లీ అది చెప్తున్నాను చూడండి, తాని సర్వాణి సంయమ్య, వాటన్నిటినీ సంయమనము చేసి. వేటన్నిటినీ? ఇంద్రియాలన్నిటినీ. ఇంద్రియాలన్నిటినీ సంయమనము చేసి యుక్త ఆసీత మత్పర. కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? నా దగ్గర, భగవంతుడి దగ్గర, ఆ చేతనత్వం దగ్గర. ఏ శక్తి అయితే మనని నడుపుతోందో ఆ శక్తి మనని వదిలేసి వెళ్ళిపోతే ఇంద్రియాలు ఏం చేయవు, అది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. ఈ ఇంద్రియాలన్నీ మన లోపల ఉన్నటువంటి దాన్ని జీవాత్మ అంటారో, ఆత్మ అంటామో, చేతనత్వం అంటామో, లైఫ్ ప్రిన్సిపల్ అంటారో, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మనం పేర్ల గురించి దెబ్బలాడుకోవద్దు. ఏదో ఉంది మన లోపల, అది మన లోపల ఉన్నంత వరకు మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అది పక్కకి వెళ్ళిపోయింది నిద్రలో, ఏమో ఎక్కడికి వెళ్ళిందో, ఇంద్రియాలన్నీ ఉన్నాయి పనిచేయటంలే కదా. ఆ మానసిక స్థితి, మెలకుగా ఉన్నావు, కళ చూస్తున్నావు, కళలో ఫైటింగ్ చేసేస్తున్నావు. ఫైటింగ్ చేసేస్తున్నటువంటి వాడు కళలోనే నిద్రపోతూ ఫైటింగ్ చూస్తున్నాను అని కలగనొచ్చా? ఆ ప్రశ్న అర్థం చేసుకోండి. విపరీతంగా ఫైటింగ్ చేసేస్తున్నాడు ఎవరితోనో, ఫటాఫటాఫటా అంటే ఏంటి అదే విఠలాచార్య సినిమా లెవెల్లో కళ. కల్లో ఏం చూస్తున్నాడు? తను నిద్రపోయి ఉన్నాడు, కల్లోనే మనసు మీద పడుకుని ఉన్నాడు, అందులో కళ చూస్తున్నాడు. ఏమని కళ చూస్తున్నాడు అంటే ఫైటింగ్ చూస్తున్నాడని. ఇది సంభవమే కదా. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. యుక్త ఆసీత మత్పర, జరుగుతున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా. దానికే ఉపనిషద్ భాషలో ఏం చెప్తా అంటే దీన్ని జాగ్రత్త స్వప్నము అంటాం. మామూలు స్వప్నము నిద్రపోతూ కళ చూస్తాం, ఇప్పుడు మెలకువగా కళ చూస్తున్నాం. యుక్త ఆసీత మత్పర వశేహియస్సేంద్రియాణి. మళ్ళా ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి మధ్యన? వాటి దారమట వెళ్ళిపోతావు, మన్ని తీసుకుపోతాయి, మళ్ళీ మనకు గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళా నువ్వు పోతే పో, నేను మాత్రము యుక్త ఆసీత మత్పర, ఈ చేతనత్వం దగ్గరే ఉంటాను అన్న తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అలాంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమైంది. తర్వాత తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, ఎవడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరలించునో వాని బుద్ధి స్థిరమయ్యున్నది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మధ్యన నేను కొన్ని శ్లోకాలు వదిలేస్తున్నాను, కారణం కూడా నేను మీకు చెప్పాను. నేను భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను యజ్ఞ విధానము ద్వారా ఈ యోగ స్థితిని కంట్రోల్ చేసేటటువంటి దేవతాశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దేవతాశక్తుల వరకు వీటి శక్తిని మనం పంపించగలిగితే వాటి యొక్క అనుగ్రహం వల్ల మనం చాలా సులభంగా ఈ స్థితిని చేరుకోగలం. దానికోసం కొన్ని శ్లోకాలను ఎన్నుకున్నాం. అన్ని శ్లోకాలని మనం వేదానికి టైము లేదు, కాలము సరిపోదు. యోగిక భాషలో అంత చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ అంటే అర్థం ఏంటి? ఐ థ్యాంక్ యూ అని, ఐ అనం మనం, అంతే కదా. అలాగే చాలా మాటలు వదిలేస్తాం మనం. కానీ ఎలాంటి వాటిని మనం తీసుకుంటున్నాం, ఏ విధమైనటువంటి భావం మనలో ఉత్పత్తి అవ్వాలో, ఏ విధమైనటువంటి భావం ఆ దేవతాశక్తులు మనలో కలగజేయాలో, ఏ స్థితి ఆ దేవతాశక్తులు మనకు అందించాలో, ఆ స్థితికి సంబంధించినటువంటి శ్లోకాలను ఎన్నుకుని ఆ ఎన్నుకోవటంలో వ్యాసుడు రాసినటువంటి శ్లోకాలను ఎన్నుకునే దమ్ము మనకుందా? లేదు. మరేంటి, హోటల్లో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని నేను కొని తినలేను, కానీ నాకు నచ్చిన పదార్థాన్ని తింటాను తప్పు లేదు కదా. చేత మనకి నచ్చినటువంటి యోగస్థితి గురించి అవగాహన పెంపొందించేటటువంటి మనకి నచ్చినటువంటి శ్లోకాలను ఇక్కడ ఆహుతులు వేయటానికి మనం ఎన్నుకున్నటువంటి శ్లోకాలను మనం ఇక్కడ వివరణ చేసుకుంటున్నాం. మొత్తం భగవద్గీత శ్లోకాలను చెప్పుకోవటంలే మనం. అంచేత ఇక్కడేం చెప్తున్నాం, తస్మాద్ యస్య మహాబాహో, అందువలన మహాబాహో. నేను మీకు చెప్పాను అనుష్టుప్ ఛందస్సులో మొదటి పంక్తి మొదటి పాదము బాహ్య జగత్తుకు సంబంధించింది. మహాబాహో, బాహువులు సాధనాత్మకమైనటువంటి పంచకోశ సాధనా విధానాలు మనం చదువుకుంటున్నప్పుడు వాయువు యొక్క కర్మేంద్రియాలు అని మనం చదువుకుంటాం. అంటే వాయు స్థితిని తెలియజేసేటటువంటి అగ్ని కాళ్ళు, చెవులు ఆకాశతత్వం, అలాగే చేతులు వాయుతత్వం. అంచేత నువ్వు దేన్ని కంట్రోల్ చేయాలి? మనస్సు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, మనస్సు నీ కంట్రోల్లోకి ఉండదు. కానీ అంతకంటే కొంచెం మనం వశంలో చేసుకోగలిగేటటువంటి శ్వాస ఉంది. శ్వాస మనం చెప్పినటువంటి మనకు కావాలంటే నిటారుగా కూర్చుని లోతుగా గాలి పీల్చుకోవచ్చు, గాలి పూర్తిగా వదలొచ్చు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనస్సు ఒప్పుకోకపోయినా మీరు బలవంతంగా చేయొచ్చు ఇది. కానీ ఎప్పుడైతే శ్వాసను మీరు లోపలికి వెనకాతలకి తీసుకుంటారో, ఏ విధంగా? మీకు నచ్చిన విధంగా. ఏంటి మనకు నచ్చిన విధం? ఏం చేయాలి శ్వాసతో? ఏమని చెప్తూ ఉండుంటాడు శ్రీకృష్ణుడు? ఒకవేళ నీకు అనుమానం వస్తుందేమో, మధ్యమా స్థితిలో సూక్ష్మ జగత్తులో నువ్వేం చేయాలి అంటే, నిగృహీతాని సర్వశః, నిగ్రహించబడినటువంటి మనస్సు గలవాడివి. శ్వాస పీల్చుకుంటున్నాం మనం, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆ శ్వాసలో ఓ తమాషా జరుగుతుంది. శ్వాస లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్ళింది 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 శ్వాస, తర్వాత ఏమవుతుంది? శ్వాస మళ్ళా బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా అది ఎలా బయటకు వస్తుందో? ఎన్ని కోట్ల శ్వాసలు మనం పీల్చుకుంటున్నాం ఇప్పటికీ. యోగ శాస్త్రంలో అయితే రోజుకి 21,600, కానీ మనం బస్ కోసం పరిగెట్టాం అనుకోండి, అప్పుడే 21,600 శ్వాసలు అయిపోతాయి స్పీడ్గా. శ్వాస లోపలికి వెళ్ళింది, శ్వాస బయటకు వచ్చింది. నిగృహీతాను సర్వశః, తాని వాటన్నిటిని కూడా నువ్వు గ్రహించగలిగితే ఎక్కడికి వెళ్తోంది ఆ శ్వాస? సైన్స్ ఏం చెప్తుంది? లంగ్స్ లోకి వెళ్ళింది, లంగ్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ని ఆక్సిజన్ లంగ్స్ బ్లడ్ కి ఇచ్చేసింది, బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు తీసేసింది. బాహ్య జగత్తులో జరిగింది ఓకే, అదే కరెక్ట్ అవుతే మరి చచ్చిపోయిన వాడికి ఆక్సిజన్ ఎక్కిస్తే వాడు బతకాలిగా? కేవలము వాయువు వల్లే మీరు బతుకుతూ ఉంటే, చాలా సింపుల్ గా చెప్పేస్తాం, సైంటిస్టులు కూడా పాపం ఈ కాలం ఒప్పుకుంటున్నారు మాకన్ని తెలియటం లేదని. శ్వాస పీల్చుకోవటం వల్ల మనం బతికున్నాం కరెక్టే, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే మనం చచ్చిపోతాం కరెక్టే, అదంతా కరెక్టే. కానీ చచ్చిపోతున్నటువంటి వాడికి మనం ఆక్సిజన్ సప్లై చేసి కరెక్ట్ గా వాడు ఎలా పీలుస్తున్నాడో దైనందిక జీవితంలో కరెక్ట్ గా అదే పరిమాణంలో వాడికి వాయువు ఇస్తే వాడు బతుకుతాడంటారా? ఖచ్చితంగా మనకు తెలుసు వాడు బతకడని. అంచేత మనం పీలుస్తున్నటువంటి వాయువు ఇంకోటేదో చేస్తోంది పని. ఈ పని చేస్తోంది సరే, అందులో డౌట్ ఏం లేదు. ఈ పని కాకుండా అది ఇంకో పని ఏదో చేస్తోంది. ఆ ఇంకో పనిని నువ్వు కనుక గమనిస్తూ ఉంటే సహజంగానే ఆ స్థితిలో ఉంటావు. అంచేత ఆటోమేటిక్ గా నీ ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఈ శ్వాస ఎక్కడికి వెళ్లి మనలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి ఆ చేతనత్వాన్ని లేపటానికి ప్రయత్నం చేస్తోందో, ఏదైతే లేవటం వల్ల మనం అందరం బతికి ఉంటున్నాము, ఆ స్థితికి వెళ్లటానికి ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః, అక్కడ ప్రతి ఇంద్రియము దాని పని చేస్తూ ఉంటుంది. ఈ శ్వాస ఆడుతున్నంత వరకు కన్ను చూస్తూ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, చేతులు పనిచేస్తూ ఉంటాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, జుట్టు పెరుగుతూ ఉంటుంది, గోళ్లు పెరుగుతూ ఉంటాయి, ప్రతిదీ దాని పని చేస్తూ ఉంటుంది. దేనివల్ల? శ్వాస లోపలికి వెళ్ళటం రావటం వల్ల. ఎక్కడికి వెళ్లి వస్తోంది శ్వాస? మానవ శరీరములో అనేది కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే, మీ మనస్సు దాని మీదే ఉందనుకోండి, ఇంకా మిగతా ఆలోచన లేదు రావు కదా, చేయవలసిన పనులేవో చేస్తూ ఉంటారు. కానీ మీ మనస్సు, మీ గమనం ఎక్కడుంది? శ్వాస లోపలికి వెళ్తోంది, ఎక్కడికి వెళ్ళింది? శ్వాస బయటకు వచ్చింది. ఆ మార్పు, ఆ రిటర్న్ పాత్వే, రాజమార్గం నుంచి అలా వెళ్ళాం, మళ్ళా వచ్చాం, మరి శరీరంలో ముక్కు ద్వారా లోపలికి వెళ్ళింది శ్వాస, మళ్ళా శ్వాస బయటకు వచ్చింది, అంతేనా? శ్వాస ముక్కు ద్వారానే లోపలికి వెళ్ళి వస్తుందా, ఇంకా ఎక్కడెక్కడి నుంచైనా వెళ్లి వస్తున్నాయా లేదా, ఇదంతా గమనించుకుంటూ మనం కూర్చున్నాం అనుకో, యోగ స్థితిలోనే ఉంటాం. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నాడో, నువ్వు యుద్ధం చేస్తూ ఈ స్థితిలో ఉండంటాడు. వదలడు జగద్గురు, కూర్చున్నాను గమనిస్తున్నాను అంటే ఒప్పుకోడు. ఇది గమనిక. ఏం చేస్తూ ఉండాలి గమనిక? మీ పనులు మీరు చేస్తూ, మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ, మీరు ఏమి చేస్తున్నా కూడా ఎప్పుడైతే మీ మనస్సు మహాబాహో వాయుస్థితి యొక్క ఈ కర్మ, ఈ ప్రక్రియ ఇది ఎలా జరుగుతోంది అనేది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమైంది. ఇది సాధన, రకరకాలైనటువంటి సాధన చెప్తున్నాడు. కానీ ఏ సాధన చెప్పినా లక్ష్యం ఒకటే. అనేక రకాలైనటువంటి సాధనాలు మనం సివివి దగ్గర నుంచి, బ్లావెట్స్కి దగ్గర నుంచి, లారీ మహాశయ దగ్గర నుంచి, యోగానంద దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస నుంచి, శారదామాత నుంచి, సిద్ధిసాయి నుంచి, సత్యసాయి నుంచి, అరవిందో నుంచి, అరవిందో యొక్క శిష్యురాలైనటువంటి మదర్ నుంచి, శ్రీరామ శర్మ ఆచార్య భగవతీ దేవి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, మీరు ఏ విధమైనటువంటి ప్రాక్టీస్ అయినా చేయండి ఓకే, కానీ ఏ స్థితిలో ఉండి చేయాలి? అదే యోగ స్థితిలో ఉండి చేయాలి. మీరు ఏదైనా చేయండి కానీ యోగ స్థితిలో ఉండి మీరు బాహ్య జగత్తుకి అనుకూలమైనటువంటి పనులు చేసుకోవటమే కాకుండా ఆ యోగ స్థితిలో ఉండి యోగ స్థితిని అనుకూలపరిచేటటువంటి సాధనలు, గాయత్రి మంత్ర జపం చేస్తున్నారు యోగ స్థితిలో చేయండి, యజ్ఞం చేస్తున్నారు యోగ స్థితిలో చేయండి,